साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। आयात वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्री छंदसा माता ब्रह्मयोनिर्नमोस्तुते। ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
ऋषि నుంచి మహర్షి, మహర్షి నుంచి రాజర్షి, రాజర్షి నుంచి బ్రహ్మర్షి, బ్రహ్మర్షి నుంచి దేవర్షి స్థాయి. ఇది గాయత్రి మంత్రోపాసకుని యొక్క ఐదు అంచెలుగా జరిగేటటువంటి మానసిక భౌతిక ఉన్నతి యొక్క లక్షణాల యొక్క పేర్లు. దీన్ని మనం దక్షిణ మార్గపరమైనటువంటి శక్తులు అనుకుంటే, దీనికి కావలసినటువంటి వామమార్గమైనటువంటి శక్తులు ఉన్నాయి. ఏంటవి వామమార్గం అనేటువంటి శక్తులు? మొట్టమొదటిది యశము వైభవము, ఐశ్వర్యము వైభవము రెండు రకాలైనటువంటివి చెప్పాను నేను. మొదటిది ఏంటి అందులో? బుద్ధి, బలము, కౌశలము, యశస్సు, ప్రభావము. ప్రభావము అర్థమవుతుంది కదా? చేత బుద్ధి, బుద్ధికి సంబంధించింది భౌతిక జీవితంలో నిర్ణయాత్మకమైనటువంటి శక్తి. బుద్ధిమంతుడు రెండింటికి సమానమైన మార్కులు పడ్డాయనుకోండి, ఇంకా చూడండి అవస్థ. గుడికి వెళ్ళాలని ఉంది, సినిమాకి వెళ్ళాలని ఉంది, దేనికి వెళ్ళాలో నిర్ణయించేటటువంటి శక్తిని బుద్ధి అంటాం. అంచేత బుద్ధిమంతుడికి రెండోసారి చెప్పాల్సినటువంటి అవసరం రాదు. ఆధ్యాత్మిక జగత్తులో బుద్ధి ఉన్నవాడు అంటే నిర్ణయాత్మకమైనటువంటి శక్తి ఉన్నవాడు ఏ విషయాన్ని రెండోసారి చెప్పించుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. ఇది బుద్ధి. కానీ ఈ బుద్ధి నిర్ణయం చేసుకున్న తర్వాత కూడా, బుద్ధిమంతుడైనప్పటికీ కూడా బలం లేకపోతే, అంటే దాన్ని ఆచరణలో పెట్టేటటువంటి శక్తి లేకపోతే, కానీ ఆ శక్తి లేకపోవటం అన్నది వాడి తప్పు కాదు, ప్రకృతి యొక్క తప్పు, లేకపోతే వాడి శరీరంలో హెరార్కీ వల్ల, హెరిడిటరీ వల్ల అనువంశికంగా వచ్చేటటువంటి కొన్ని లోటుపాట్లు ఉంటాయి కదా, దానివల్ల వచ్చేటటువంటి శక్తిహీనత వల్ల ఆ బుద్ధిని వాడు సవ్యంగా ఉపయోగించుకోలేడు. అంచేత బుద్ధితో పాటు ఏం కావాలి? బలం కావాలి. ఆ బలాన్ని ఋషి యొక్క తత్వంలో ఏం చెప్పుకుంటున్నాం మనం? మహర్షి అని చెప్పుకుంటున్నాం. మీరు చాలా లోతుగా విషయాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. ఇంచేదంటే నేను మీ నుంచి కోరుకునేది ఏంటంటే, ఇవాళ చెప్పిన దాన్ని బట్టి మీరు కూడా మంత్రద్రష్ట ఋషులు అవగలరేమో, మీలో ఆ సర్వలోకేశ్వరి దేవి యొక్క మంత్రాన్ని పట్టుకోగలరా, యంత్రాన్ని పట్టుకోగలరా? లేదు, ప్రపంచంలో అది దిగాలి, అది దిగబోతోంది, దిగిందేమో. మీ సహాయం కూడా కావాలి అందులో నాకు కంపేర్ చేసుకోవటానికి. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఆధ్యాత్మిక జగత్తులో వచ్చింది ఏంటంటే చాలా సులభంగా మనం మోసపోతాం. ఏదైనా కాస్త రంగురంగుల బొమ్మల కంటికి కనిపించేస్తే ఇంకేముంది, దర్శనం అయిపోయిందని విర్రవీగుతాం. అదే దర్శనము మిగతా వాళ్ళకు కూడా కలగాలి. నిజంగా ప్రకృతిలో ఇప్పుడు నాకు ఇది ఎర్ర రంగుగా కనిపిస్తుంది, కలర్ బ్లైండ్నెస్ లేని వాళ్ళందరికీ కూడా అది ఎలా కనిపించాలి? ఎర్రగానే కనిపించాలి. అంచేత నిజంగా నేను అనుకున్నట్టు ఆ సర్వలోకేశ్వరి శక్తి యొక్క అవతరణమే జరిగి ఉంటే, దాని యొక్క మంత్ర దర్శనము దాని యొక్క యంత్ర దర్శనము అందరికీ ఒకేలా జరగాలి కదా. వేరువేరుగా జరగకూడదు. జరిగిందంటే బలం తక్కువతే జరగవచ్చు. దృష్టిలోపం ఉందనుకో, కంట్లు కాస్త మయోపియాయో ఆస్టిగ్మాటిజమో ఏదో ఉందనుకో, మరి వాడు చూడలేడు. దానికోసం ఆ రోగాన్ని క్యూర్ చేయటానికి మీరు కొంచెం ఇవాళ చాలా ఏకాగ్రతతో చాలా తన్మయత్వంతో వినాల్సి విని అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. బుద్ధి ఋషి, నిర్ణయాత్మకమైనటువంటి శక్తి బుద్ధిది. మరి ఋషిది, మరి ఋషి ఏంటి? బుద్ధిమంతుడే కదా. బుద్ధి ఋషి యొక్క వామపక్షము, బుద్ధి యొక్క దక్షిణ పక్షము, లేకపోతే జ్ఞానపక్షము కదా ఋషి అనుకుంటున్నాం మనం. ఈ శబ్దాలు మీకు అర్థమవుతున్నాయి కదా, కన్ఫ్యూజన్ అని లేదు కానీ మనం గాయత్రి యొక్క 24 శక్తుల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు 12 దక్షిణ మార్గీ శక్తుల గురించి మాట్లాడుకున్నాం, 12 వామ మార్గీ శక్తుల గురించి మాట్లాడుకున్నాం. మాట్లాడుకుంటూ ఒకటి మన మీద ఉన్నటువంటి బాధ్యత ఏమిటి అంటే, ఈనాడు ఉన్నటువంటి సమాజంలో వామ మార్గము అనేటటువంటి పేరుకు ఉన్నటువంటి ఆ మచ్చ తుడి చేయాలి. వామ మార్గము అంటే కూడనిది కాదు. ఎలాగా కూడంది కాదు? కుడి చేయి ఉంది నీకు, ఎడంచేయి ఎక్కలేదా నీకు? వదిలేసుకుంటున్నావు ఎడంచేతిని, కానీ ఎడంచేతిని ఎప్పుడో కానీ అవసరం వస్తే తప్ప ఉపయోగించో, ఎక్కువగా మనం రైట్ హ్యాండెడే. అలాగా దక్షిణ మార్గం అయినటువంటి పద్ధతులలో ఋషి అనేటటువంటి ఆలోచన విధానము, మానసిక స్థితి ఉంటే దాన్ని దక్షిణ మార్గం అనుకుంటే, వామ మార్గంలో దాన్ని ఏమంటున్నాం? బుద్ధి అంటున్నాం. ఇక్కడ కన్ఫ్యూజన్. మరి బుద్ధే వామ మార్గం అయిపోతే ధియో యోన ప్రచోదయాత్ అనే పదానికి అర్థం ఏంటి? బ్రాహ్మీ శక్తి, ఆద్యశక్తి వామ మార్గా దక్షిణ మార్గానికి పరాకాష్ఠ అయినటువంటి ఆ బ్రాహ్మీ శక్తికి ధీ అని కదా మనం చెప్తున్నాం, ధియో యోన ప్రచోదయాత్. బుద్ధికి ధీకి తేడా ఉంది, ఋషికి బుద్ధికి తేడా ఉంది. ఏంటి ఆ తేడా అంటే, బుద్ధిమంతుడు నిర్ణయం తీసుకుంటాడు, ఋషి ద్వారా నిర్ణయం తీసుకోబడుతుంది. కొంచెం అర్థం చేసుకోండి, ఆ తేడా అర్థమవుతే తప్ప మీరు మహర్షి స్థాయికి రాలేరు. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. బుద్ధిమంతుడు తను నిర్ణయం తీసుకుంటాడు, గుడికి వెళ్ళాలా సినిమాకి వెళ్ళాలా నిర్ణయం ఎవరు తీసుకోవాలి? మీరు తీసుకుంటారు. ఈ పుస్తకం చదవాలా చదవక్కర్లేదా నిర్ణయం ఎవరు తీసుకుంటున్నారు? మీరు తీసుకుంటున్నారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న దాన్ని పరస్పరము అవగాహన చేసుకోవటానికి ప్రయత్నించాలా ప్రయత్నించక్కర్లేదా? ఎవరు తీసుకుంటున్నారు? మీరు తీసుకుంటున్నారు. ఇది బుద్ధి. మీరు తీసుకోవటం లేదు, మీ ద్వారా ఈ సంఘటనలు జరుగుతున్నాయి అని నోట్తో చెప్పడం కాదు, మీకు అనుభూతిలోకి వస్తే అది ఋషి. ఇండైరెక్ట్గా ఏంటిది, నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైటే. అందుకే నేను చెప్పాను, నేను జూలై నుంచి మీకు నిరంతరం చెప్తున్నాను, ఇంతకంటే యోగ మార్గంలో మీకు ఏ విధమైనటువంటి ఫార్ములాలు అక్కర్లేదు, దాన్ని ఉపయోగించుకోవడం తెలియాలి. అందుకని ఇన్ని రకాలుగా మార్చి మార్చి చెప్పటం. అది ఎంత ఉచ్చ స్థాయికి నువ్వు వెళ్ళిపోయినా చివరికి జరిగేది ఏంటి, నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. ఆ నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్ అనేటటువంటి భావం మనసులోకి వెళ్ళిపోయినటువంటి వాడు వ్యక్తి, ఋషి. ఇంకా వాడు బుద్ధి ఉంది, వాడికి నిర్ణయించుకునేటటువంటి శక్తి ఉంది, కానీ నిర్ణయించేటటువంటి ప్రక్రియ యొక్క ఆధారం వాడు కాదు, ప్రకృతి. ప్రకృతి ఏం చెప్తోందో దాన్ని బట్టి వీడు నిర్ణయిస్తాడు. అంచేత ప్రకృతి వాడికి ఏమవుతుంది? గురువు అవుతుంది. ఎప్పుడు గురువు అవుతుంది ప్రకృతి? వీడు మౌనంగా ఉంటే. వీడి యొక్క కోరికలు, వీడి యొక్క అనుబంధాలు, వీడికి ఉన్నటువంటి ఒపీనియన్స్ ఉంటాయి, ఇది మంచిది ఇది చెడ్డ అనేటువంటి పూర్తిగా వీడు తుడిచేసుకోవాలి. నిరంతరమైనటువంటి మౌనంలో ఉంటే, ఆ నిరంతరమైనటువంటి మౌనంలో ఏమి చెయ్యాలి అని అనిపిస్తే, ఏమి మాట్లాడాలి అని అనిపిస్తే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కొంపలు అంటుకుంటాయి, అది పరమ మూర్ఖత్వం. అది మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి వీలు లేదు. మీకు ఫ్యాన్ దాని ఇష్టం వచ్చినప్పుడు తిరగటం మొదలెట్టింది అనుకోండి, ఎక్కడ పరిగెడతాం మనం? స్విచ్ దగ్గర పరిగెడతాం. స్విచ్లో ఎక్కడో లోపం ఉందన్నమాట అది, కదా. అలాగే మీ ఇష్టం వచ్చినప్పుడు మీరు మాట్లాడితే కుదరదు. ప్రకృతి ఎప్పుడు మీ స్విచ్ ఆన్ చేస్తే అప్పుడు మీ వాక్ తెరవబడాలి, మీ స్పర్శ స్పందించాలి, మీ కన్ను చూడాలి. రమణ మహర్షిని కలవక ముందు పాల్ బ్రంటన్ మెడ్రాస్లో ఒక యోగి ఉన్నాడు అని తెలిస్తే ఆ యోగి దగ్గరికి వెళ్ళాడు చూడటానికి. ఆ యోగి దగ్గరికి వెళ్తే ఆ యోగి చిన్నముద్రలో ఉన్నాడు, కూర్చునేలాగా కళ్ళు మూసుకుని ఉన్నాడు. స్తంభం మీద నుంచి ఒక బల్లి ఇలా పాకి ఆయన వైపుకి వచ్చింది. కుతూహలం, యూరోపియన్ బ్రెయిన్ కదా, మనం అయితే ఏం చేస్తాం, సాధ్యమైనంత వరకు ఆ బల్లి అటు రాకుండా ఆపుతాం. పాపం అతను పూజ చేసుకుంటున్నాడు కదా, తపస్సు, లేకపోతే మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోతాం. ఏమో కళ్ళు తెరిస్తే ఏం చేస్తాడో అడుగు తెలుసు, మనకెందుకులే గోలని. యూరోపియన్ కదా, అందులో న్యూస్ పేపర్ రిపోర్టరు, చూద్దాం ఏమవుతుందో అని ఉంచున్నాడు. బల్లి మెల్లిగా ఆయన తొడ మీద ఎక్కింది. మామూలుగా ఏదైనా పాకుతూ ఉంటే ఏమవుతాయి, కండరాలు కదలేక వస్తాయి కదా, ఏమీ అవలే. ఇలా ఎక్కింది, మొహం మీదకి ఇలా వచ్చాక ఫోటో తీశాడు. నిర్గంధపోయాడు అసలు అది. ఫోటో తీశాడు, సరే మిగతా ఏవో తీసుకున్నాడు, కడిగించుకున్నాడు. ఆ ఫోటో రాలే, మిగతా అన్నీ వచ్చాయి. నెక్స్ట్ డే వెళ్ళాడు, నిన్న ఫోటో తీసింది నువ్వేనా? ఎస్ సార్, డోంట్ డూ ఇట్ అగైన్. మళ్ళీ ఎవడైనా యోగ సాధనలో ఉన్నప్పుడు దయచేసి ఫోటో తీయకు. ఏమవుతుంది ఫోటో తీస్తే? మొన్న హనుమంతుడు ఫోటో చూశారు కదా మీరు, అది ఏ స్థాయిలో ఫోటోయో నాకు ఇంకా అంచనా దొరకలే, కానీ ఏమైంది ఆ ఫోటో తీసిన వాడికి? పిచ్చి ఎత్తింది. ఇంతవరకు ఆ పిచ్చి తగ్గలే, కానీ అది యోగి కోపంతో శాపంతో జరిగేది కాదు. ఇక్కడ యోగి ఇంకా పాపం అవేర్నెస్లో ఉండి ఉంటాడు, ఎవడో ఫోటో తీస్తున్నాడని అతనికి గమనిక వచ్చి ఉంటుంది. ఆ భయంకరమైనటువంటి ప్రకృతి యొక్క రియాక్షన్, ఋషిత్వము, ప్రకృతి యొక్క రియాక్షన్ని ఆపగలిగాడు. లేకపోతే ఏమయ్యేది? ఏ గుడ్డివాడు ఏదో అయి ఉండేవాడు. అయితే ఏమని అనుకునేవాళ్ళం మనం? యోగి కోపం వచ్చింది ఫోటో తీస్తే. యోగి కోపం వస్తే వాడు యోగి ఎలా అవుతాడు? కోపం రాదు, కానీ ప్రకృతి ఒప్పుకోదే. ఎలక్ట్రిసిటీలో చేయి పెడితే షాక్ కొడితే ఎలక్ట్రిసిటీ కోపం వచ్చిందంటావా? ఎలక్ట్రిసిటీ ఏం చేసింది? ప్రకృతికి అనుగుణ్యంగా రియాక్ట్ అయింది. ప్లాస్టిక్ వైర్తో ముట్టుకుంటే షాక్ కొట్టదు, అది మామూలు వైర్తో ముట్టుకుంటే. ఎంఎస్సీ చదువుతున్న రోజుల్లో అందులో నేను ఫిజికల్ కెమిస్ట్రీ, అందులో ఎలక్ట్రోకెమిస్ట్రీ నా ఫేవరెట్ సబ్జెక్ట్, ఎందుకని చెప్తున్నాను వినండి మీరు. కొంచెం సిగరెట్లు తాగే అలవాటు అప్పుడు నాకు, చాలా కొంచెం తాగేవాడిని, రోజుకు 6 ప్యాకెట్లు 7 ప్యాకెట్లు, అంతకంటే కావాలంటే కొంచెం ఎక్కువ అయ్యేది అప్పుడప్పుడు. ఒకరోజు రాత్రి కాలేజీలో హాస్టల్లో కూర్చుని ఉన్నాం, అగ్గిపెట్టి లేదు, హీటర్ ఉంది, టిన్ ఫాయిల్స్ ఉంటాయి చూసారా, సిజర్స్ అగ్గిపెట్టిలో మెరుస్తున్న కాగితం, అది పెట్టాను నేను. కొట్టింది షాక్ అది, ఇప్పుడే నాకు గుర్తుంది అది తెలివి. మళ్ళా ఎందుకు చెప్పాను అర్థమైందా? నేను ఎంఎస్సీ ఫిజికల్ కెమిస్ట్రీ చెప్పారని కాదు, చదివినా అంత దద్దమ్మని. అది లోహం, అది మెటల్, అది మామూలుగా ఏంటి, కాగితం ముక్కలే కదా పెడతారు. మామూలుగా హీటర్ వెలిగించుకుని అది ఎర్రగా వేడెక్కితే అంటించుకోవచ్చు, సిగరెట్ కాల్చుకోవచ్చు కదా. వాయించింది అంటే ఎందుకు చెప్పాను, వాడు పాపం ఎంఎస్సీ చదువుతున్నాడు, ఎలక్ట్రో కెమిస్ట్రీ అంటే పాపం చాలా ఇష్టం అతనికి, ఎందుకులే షాక్ కొట్టడం అనుకోదు అది. ఇది ఋషిత్వం అంటే. అందుకు ఈ ఉదాహరణని చెప్పేది, ఋషిత్వం అంటే ఎవడో అతని దగ్గరికి వచ్చాడు అనేది అసలు అతనికి పట్టదు, ఏమీ పట్టదు ఎవడొచ్చాడు. చాలామంది నన్ను ప్రశ్నిస్తూ ఉంటారు, సాయిబాబా దగ్గరికి వెళ్తే ఒకడికి విభూతి ఇచ్చేస్తాడు, ఒకడికి ఇవ్వడు, చాలా అన్యాయం. నేను చెప్పే వాళ్ళతో, మీరు చెప్పింది నాకు చాలా బాగుంది కానీ మా నాన్నగారు వచ్చారని నిన్న, నాకు చాక్లెట్లు తేలేదు, నేను చాలా అలిగాను మా నాన్నగారి మీద అన్నా. మీకు చాక్లెట్లు ఏంటి మాస్టర్, మీరేం చిన్నపిల్లలా అన్నాను. మరి మీకు విభూతి కావాలా, బూడిద కావాలా? బూడిద చాక్లెట్ లాంటిదే కదా, అల్పజ్ఞత్వమే కదా. విభూతి ఇస్తే ఏమవుతుంది? నిజమైన విభూతి అడుగు. ఈ బూడిద ఏం చేస్తుంది నీకు? అర్థమవుతుందా ఉదాహరణ? మరి కొందరికి బూడిదిచ్చి కొందరికి విభూతి ఇస్తాడు ఆయన, అంటే ఆయన యొక్క స్వరూపాన్ని దర్శనం చేసుకునేటటువంటి శక్తి ఇస్తాడు. కానీ ఆయన ఇస్తాడా? ఋషి అవుతే ఏం చేస్తాడు ఆయన? వాడు ఎదుటవాడికి ఆయన స్వరూపం దర్శనం చేసుకునేటటువంటి శక్తి ఉంటే చేసుకునిస్తాడు. ఎదుటివాడికి విభూతే కావాలి, వాడి కర్మలో అది ఉంటే ఆయన ద్వారా అది వస్తుంది. తేడా అర్థం చేసుకోవడం చేత చాలామంది అడుగుతారు ఆయన దగ్గరికి వెళ్తే కొందరికి రోగాలు నయమవుతాయి, కొందరికి రోగాలు నయ్యవో. తప్పు నీది. ఋషి దగ్గర ఋషి యొక్క ఉనికిని మీరు ఉపయోగించుకోలేకపోతే తప్పు మీది, తప్ప ఋషిది కాదు. ప్రకృతికి స్పందిస్తాడు. నీ యొక్క ప్రకృతి ఎలా ఉంటే ఆ ప్రకృతికి అనుగుణ్యంగా ఋషి స్పందిస్తాడు. ఇది బుద్ధికి వామ మార్గమైనటువంటి స్థాయిలో బుద్ధికి, మన దక్షిణ మార్గమైనటువంటి గాయత్రి ఉపాసకుల్లో ఉన్నటువంటి ఋషిత్వానికి తేడా. అర్థమైంది కదా తేడా? ఒక దాంట్లో కర్తృత్వం నీది, ఋషిలో కర్తృత్వము నీది. కాదు, చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, రేపు మీరు అమ్మతో మాట్లాడి ఆవిడ యొక్క మంత్రాన్ని స్వరూపాన్ని మీరు తీసుకోవాలంటే ఈ చిన్న తేడా మీరు తెచ్చుకుంటే చాలు మీ జీవితాలలో. మీరు మీ కర్తృత్వాన్ని వదిలిపెట్టండి నెల రోజులు బట్టి. మీకు చెప్పేది అదే నేను, నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. మరి మీరు ఎలా స్పందిస్తారు? ఇంకా మీరేం స్పందించేది? ప్రకృతి మీ ద్వారా స్పందిస్తుంది, ఋషి అది. అందుకే బ్రహ్మర్షి అవ్వాలనుకుంటే ఖచ్చితంగా నువ్వు బ్రహ్మర్షి అవ్వలేవు, ఇంచేత బుద్ధి పనిచేస్తుంది అంతే కదా. బ్రహ్మర్షి ఎలా అవుతావు? ప్రకృతి ఎప్పుడవమంటే అప్పుడు అవుతావు. ప్రకృతి ఎప్పుడంటుంది? దానికి తగినటువంటి మానసిక స్థితి నీలో వస్తే అనేస్తుంది. అది పిల్లవాడు ఎప్పుడు తల్లి గర్భం నుంచి బయటికి రావాలో అనేది ఏ డాక్టరు చెప్పలేడు. ఎవరు చెప్తారు? ప్రకృతి చెప్తుంది. ప్రకృతి ఎలా చెప్తుంది? ప్రకృతి ఏం లేదు, అది అనుకూలమైన పరిస్థితులు వస్తే అది రైట్ అంటుంది. అర్థమైంది కదా? అందుకే రుజుత్వము, ఋషి అంటే రుజుత్వము. రుజుత్వం అంటే తెలుసు కదా, రుజుకోణము అంటాం. 180 డిగ్రీస్, సరళ రేఖగా, సరళంగా, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒక బిందువు నుంచి ఒక బిందువుకు వెళ్ళేటటువంటి దూరము అతి తక్కువైనటువంటి దూరాన్ని సరళ రేఖ అంటాం మ్యాథమెటిక్స్లో, రేఖాగణితంలో. అంటే ఈ డొంక తిరుగుడు మార్గం ఏమి ఉండదు. సూటిగా చెప్తాడు, చెప్పదలుచుకున్నది నేను సూటిగా చెప్తాను మాస్టర్. ఇవాళ నుంచి ఎదుటి వాళ్ళ మనస్సును మీరు బాధ పెట్టడం మొదలెట్టారనుకోండి, ఈ జన్మలో మీరు గ్యారంటీగా ఋషికారు. ప్రకృతి ఎప్పుడు మిమ్మల్ని బాధ పెట్టదు. ప్రకృతి ఏది చేసినా కూడా నిరంతరము దేని వైపు తోస్తుంది మిమ్మల్ని? పరిణామ క్రమంలో ఉన్నతి మార్గం వైపు, గుర్తుంచుకోండి. అందుకే ప్రకృతిని తల్లి అన్నాం మనం. తల్లి గర్భంలో భ్రూణము ఎలాగోతే నిరంతరము పెరుగుతూ ఉంటుందో మీకు తెలిసినా తెలియకపోయినా, తల్లి టీవీ చూస్తోన్నా, సినిమాలు చూస్తోన్నా, దెబ్బలాడుకుంటోన్నా, మంచి పుస్తకాలు చదువుకుంటోన్నా, హర్రర్ ఫిల్మ్స్ చూసినా, ఎండమూరి వీరేంద్రనాథ్ నవల్స్ చదివినా, లోపల ఉన్నటువంటి శిశువు మాత్రము నిరంతరము పెరుగుతూనే ఉంటాడు. ఎక్కడా బ్రేక్ రాదు కదా 9 నెలలు. అదేవిధంగా ప్రకృతి ఒడిలో ఉన్నటువంటి మనము, మనం అందరం, నువ్వు నేను ఋషులే కాదు, ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణి క్రిమికీటకాదులే కాదు, ఆఖరికి ఆ పరమాణువు దగ్గర నుంచి ప్రకృతిలో ఉన్నటువంటి ఆ పెద్ద పెద్ద జైంట్ మెగాస్టార్స్ ఉంటాయి, సూపర్ నోవాస్, ఇవన్నీ కూడా ప్రకృతి ఒడిలో పరిణామ క్రమంలో నిరంతరము ముందుకెళ్తున్నాయి. ఏ శక్తి వల్ల? ప్రకృతి యొక్క శక్తి వల్ల. నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. అంచేత ఆ గమనము, ప్రకృతి మిమ్మల్ని పరిణామ క్రమంలో ముందుకి ఎలా తీసుకెళ్తోందో అని చూసుకోగలిగేటటువంటి గమనము కూడా ఋషిత్వమే. ఋషిత్వం అర్థమైంది కదా. భౌతిక జగత్తులో బుద్ధి తర్వాత కావాల్సింది ఏంటి? బలము. ఋషికి బలం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రకృతి ఒడిలో ఉన్నాడు. ప్రకృతి తన ద్వారా ఏది జరిపిస్తే పరిణామ క్రమానికి అనుకూలంగా ఉన్నది మాత్రమే చేస్తాడు. ఏది జరిపిస్తే అని ఎవడైనా సిగరెట్ ఇచ్చాడు, సిగరెట్ తాగేడు వాడు. అవధూత స్థాయిల్లో అలాంటి చూస్తూ ఉంటాం మనం, గమనిస్తూ ఉంటాం. అవధూతల చరిత్రలు చదివారు కదా మీరు, సిగరెట్ ఇస్తే తాగేస్తారు. అదొక స్థితి పరిణామ క్రమంలో అవధూత స్థితి. మన బుద్ధి, మన సాధనాత్మకమైనటువంటి బుద్ధి కంటే చాలా ఉచ్చ స్థితిలో ఉన్నప్పటికీ అవధూతల్ని కూడా ఋషుల యొక్క స్థాయి కంటే కింద పెడతాం మనం. ఋషుల స్థాయికి ఇంకా రాలే, ప్రకృతికి పూర్తిగా అనుగుణ్యం అయిపోయారు. కానీ పరిణామ క్రమాన్ని ఇంకా వాళ్ళు పూర్తిగా అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు అవధూతలు. కానీ వాళ్ళు గ్యారంటీగా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు కాకపోతే రేపైనా, రేపు కాకపోతే ఎప్పుడైనా వాళ్ళు ఆ ఋషి యొక్క స్థితికి చేరుకుంటారు. వెరీ క్లియర్ అంటిల్ నౌ. ఎందుకంటే దీని తర్వాత వచ్చేటటువంటి మహర్షి స్థితి ఉపయోగించుకుంటే మీరు ఆ సర్వలోకేశ్వరీ శక్తి యొక్క మంత్రాన్ని యంత్రాన్ని పట్టుకోగలరు. మీలో చాలామంది ఆ స్థితిలో ఉన్నారు. ఆ స్థితిలో ఉన్నారు అని మీకు తెలియదు, వచ్చిన గొడవ అది. ఆ స్థితి ఏంటో అర్థం చేసుకోండి. మహర్షి స్థితి బుద్ధికి కంటిన్యూషన్ ఏంటి, బలం కదా. వైభవంలో, వైభవంలో బుద్ధి బలము కౌశలము యశస్సు ప్రాభవము. ఇక్కడ ఋషి మహర్షి రాజర్షి బ్రహ్మర్షి దేవర్షి, ఈ కంపారిజన్ మాత్రం మీరు చాలా క్లియర్గా గుర్తుంచుకోండి. బలము, బుద్ధిని ఉపయోగించుకుంటున్నటువంటి మానవుడికి బలం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రకృతి యొక్క శక్తుల నుంచే కదా, ప్రకృతికి వాడికి వచ్చినటువంటి ఇంద్రియాల యొక్క శక్తి నుంచే కదా. ఇంకా ఆ ఇంద్రియాల శక్తి నుంచి ఎక్కువ బలము, మేక కొట్టాలి ఇలా చేత కొట్టాడు అనుకోండి, వాడు ఏమవుతుంది, బలం కావు, బలం ఉంది, మేకును దిగ్గొట్టగలిగితే బలం ఉంది మీ చేతికి, కానీ ఏం కావాలి మీకు, ఒక పనిముట్టు కావాలి, ఒక పరికరం కావాలి, ఒక ఆయుధం కావాలి. అంచేత ఆ బల ప్రయోగానికి మీలో ఆ బలం ఉన్నప్పటికీ దానికి తగినటువంటి ఆయుధం మీ దగ్గర లేకపోతే ఆ బలం ఉపయోగపడదు. పాటలు బాగా రాయగలరు మీరు, రాసే ఇవ్వాలి, కాగితం లేదు పెన్ను లేదు, ఆఖరి బొగ్గు లేదు నేల లేదు, అలాంటి పరిస్థితి ఎలా వచ్చిందని అడగండి. నేను ఉదాహరణ చెప్పడానికి అడుగుతున్నాను. నేను అంటే మీలో ఉన్నటువంటి ఏదైనా ఒక సామర్థ్యము, మీలో ఉన్నటువంటి ఏదైనా ఒక విశేషమైనటువంటి బుద్ధియుక్తమైనటువంటి పని జరగాలి అంటే దానికి కావలసినటువంటి పరికరాలు మీ దగ్గర ఉండాలి. ఆ పరికరాలు వాడే తయారు చేసుకుంటాడు, కానీ ఆ పరికరాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, భౌతిక జగత్తు నుంచి చుట్టూరా వస్తున్నాయి. ఋషికి మహర్లోకం నుంచి వస్తాయి, అందుకు మహర్షి అయ్యాడు వాడు. ఆ పోలిక అర్థమవుతోంది కదా. బలము ప్రకృతిలోని శక్తులనే ఉపయోగించుకుంటున్నారు మీరు బలానికి. ఫ్యాన్ కావాలి, ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి వచ్చింది, ప్రకృతి నుంచి వచ్చింది. ఫ్యాన్ యొక్క బ్లేడ్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఆగల, ఆ ఫ్యాన్ యొక్క బ్లేడ్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ ఇనుము ఎక్కడి నుంచి వచ్చింది, ప్రకృతి నుంచి వచ్చాయి. ఆ ప్లాస్టిక్ వైర్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ప్రకృతి నుంచి వచ్చాయి కదా. అంచేత ప్రకృతి యొక్క శక్తులను తనకి కావలసిన అవసరానికి ఉపయోగించుకునేవాడు బలవంతుడు, చేత కానివాడు ఆ బలవంతుడు కంటే బలహీనుడు, అంతే కదా, అందులో అనుమానం ఏం లేదు కదా. మరి మహర్షి, ఋషి అంటే ఏం చెప్పాము, ప్రకృతి అతని ద్వారా స్పందిస్తుంది అనుకుందాం. ఏ దిశలో, పరిణామక్రమానికి ఉన్నతి దిశలో స్పందిస్తుంది. మరి మహర్షికి అంటే ఎవరికి, నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్, మౌనంగా ఉండి ప్రకృతి తనని ఉంచినటువంటి స్థితిలో పరిణామక్రమంలో అతను ఏ దిశ వైపు వెళ్తున్నాడు తెలుసుకున్నాడు. ఆ దిశ వైపు తొందరగా వెళ్ళాలి బలం కావాలంటే. అంతేగా బలం ఎందుకు కావాలి, తొందరగా వెళ్ళటానికి. డబ్బుంది, స్కూటర్ మీద వెళ్ళిపోతాడు స్కూటర్ కొనుక్కుని, డబ్బు లేదు నడిచి వెళ్తాడు. లక్ష్యం ఒకటే, ఋషిది మహర్షిది లక్ష్యం ఒకటే, బుద్ధిమంతుడిది బుద్ధి ప్లస్ బలం ఉన్నవాళ్ళది లక్ష్యం ఒకటే. కానీ కేవలం బుద్ధి ఉన్నవాడు కంటే బుద్ధి ప్లస్ బలం ఉన్నవాడు ఎక్కువ తొందరగా తను సాధించవలసినటువంటి కార్యక్రమాలను సాధించగలుగుతాడు. ఋషి తను సాధించవలసినటువంటి కార్యక్రమాలను ఇంకా తొందరగా సాధించుకోవాల్సి అంటే మహర్షి అవ్వాలి. అంటే ఏంటి, బలముతో యుక్తుడవ్వాలి. ఋషిత్వం వదలడు, అంచేత ఋషి కామన్. ఐదు స్థుతుల్లోనూ ఋషి అంటాం మనం. కానీ ఇక్కడ ఋషి రెండవ స్టేజ్లో దేంతో యుక్తుడయ్యాడు, మహహ మహర్షి. ఆ స్థితిలో ఉన్నటువంటి ఆత్మని మహాత్మ అంటాం. ఆ స్థితిలో ఉన్నటువంటి అనుభవం మహానుభవం. మహా అనే పదం బలానికి ప్రతీక, మహాశక్తివంతుడు. మహా అనేటటువంటి పదం ఎప్పుడు కూడా శక్తికి సంబంధించే ఐశ్వర్యానికి సంబంధించే కదా వాడుతాం. కానీ ఆ లోకం ఎక్కడుంది, మనము ఈ ఋషి స్థాయి నుంచి మహర్లోకానికి ఎలా వెళ్ళాలి అంటే ఏంటి, మహర్లోకానికి వెళ్ళాలి అంటే ఎందుకు మనం మహర్లోకానికి వెళ్ళాలి, బలాన్ని తెచ్చుకోవటానికి కదా. ఏ బలాన్ని తెచ్చుకోవటానికి, ఋషి ప్రకృతికి అనుగుణ్యంగా మౌనంగా ఉంటూ స్పందిస్తున్నాడు. ఆ స్పందన యొక్క శక్తిని పెంచుకోవాలి వాడు. నేను ఇదంతా తిప్పి తిప్పి ఎందుకు చెప్తున్నా అంటే మీరు జవాబు చెప్తారేమో అని. ఆ దర్శనం జవాబు చెప్పగలరు మీరు? కారణం ఏంటంటే, మీరు ఆ ఆలోచన ధోరణిని నేను ఎటువైపు తిప్పుతున్నానో అటు తిరగండి. మీరున్న మానసిక స్థితి ఏంటో అర్థం చేసుకోండి. ప్రకృతికి అనుగుణ్యంగా మీరు స్పందిస్తారు అంతే. మీ అంతటా మీరు ఏమీ నిర్ణయించుకోరు. ఇది పూర్తిగా మీకు అవగాహనలోకి వచ్చింది కదా. రెండో లక్షణం ఏంటి మీది? ప్రకృతికి స్పందిస్తారు, కరెక్టే. కానీ ఆ స్పందన పరిణామక్రమానికి విపరీతంగా ఉంటే. ఎవరి పరిణామక్రమానికి? అతని యొక్క పరిణామక్రమం అనుకుంటే బుద్ధి అయింది అది. జాగ్రత్త, పప్పులో కాలేస్తాం మనకు అలవాటైంది అది. మన ఆలోచన సరళ ఎప్పుడు నా మీదే, నేను వదులుకోవాలి వాడది. అంచేత ప్రకృతి యొక్క పరిణామక్రమములో వాడు కూడా ఒక భాగమే. ఎంత తుచ్చమైన భాగం, ఎంత నగణ్యమైనటువంటి భాగం, ఎంత అల్పుడు వీడు. ఆంధ్ర మ్యాప్ తీయండి, స్వర్ణ ఆంధ్ర మ్యాప్, మామూలు ఆంధ్ర మ్యాప్ మేము ఒప్పుకోం. ఇంచేత ఖచ్చితంగా నికట భవిష్యత్తులో ప్రజల అభిప్రాయం ఏదైనా గ్యారంటీగా ఆంధ్ర స్వర్ణ ఆంధ్రాయే అవబోతోంది. అయి తీరాలి, దాని భవితవ్యత ఎలా ఉంది, దాని అదృష్టం అది. అక్కడ మనం పుట్టాం, అది మన అదృష్టం. అంచేత స్వర్ణ ఆంధ్రాలో మ్యాప్లో గుంటూరు ఎక్కడ ఉందో చూడండి మీరు ఒకసారి. ఈ ఆంధ్ర ఇండియాలో ఎక్కడుందో చూసుకోండి, భూమండలంలో ఎక్కడుందో చూసుకోండి, విశాల అంతరిక్షంలో ఈ గుంటూరు ఎక్కడ ఉంటుందో, ఆ గుంటూరులో వేణుగోపాల నగర్, నగర్లో ఇంత అద్భుతమైనటువంటి పరిస్థితి. మూర్ఖత్వమే కదా తనను గురించి తాను ఆలోచించుకోవటం. తను ఒక విశాలమైనటువంటి శక్తిధారలలో కొట్టుకుపోతున్నాడు. ఇది ఋషికి అర్థమైంది, కానీ ఏం చేసుకుంటున్నాడు? పడవ నడుపుతున్నాం నదిలో. పడవ యొక్క ప్రవాహాన్ని మనకు కావలసినట్టు దిశ ఇచ్చుకోగలం కదా. దేన్ని ఉపయోగించి ఇచ్చుకుంటాం? చుక్కాని అంటావా? ఇలా తిప్పుతూ ఉంటాం కదా, రడ్డర్ చుక్క అర్థమైంది కదా. ఆ చుక్కాని అత్వము, రడ్డర్నెస్, అలాంటి భాషలు లేవు. కానీ నేను చెప్పే భావం మీకు అర్థమవుతుంది కదా. మహర్ ప్రకృతిలో ప్రవహిస్తున్నటువంటి అనంతమైనటువంటి విపులమైనటువంటి శక్తి ప్రవాహాలు తిప్పుకోవచ్చు, కావలసినటువంటి దిశ మీరు వేయొచ్చు. ఎలా? నువ్వు లేవుగా. దిశ తిప్పుకోవటానికి ఒకడు ఉండాలి, నడిపేవాడు ఒకడు ఉండాలి కదా. నడిపేవాడు ఉంటే బుద్ధి అయిపోయింది, అది ఋషి అవలే. ఆ సమస్య మీరు సాల్వ్ చేసుకోగలిగితే మహర్షి అయిపోతారు. మీరు ఎలా సాల్వ్ చేసుకున్నారు మహర్షులు ఆ సమస్యను? సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ, అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. ఎవరు చెప్పారు ఆ మాట? ప్రకృతిలోని శక్తి చెప్పింది. నువ్వు గాభరా పడకు, ఈ అనంతమైనటువంటి విశాలంలో అన్ని జీవకోటల యొక్క పరిణామక్రమము నాదే బాధ్యత. నేను నువ్వు కనుక బుద్ధిని పక్కన పడేస్తే నేను ఎక్కడికి వెళ్తున్నాను, నేను మంచి పని చేస్తున్నానా లేదా, నేను ఎంత సాధనలు చేశాను, నేను గొప్ప సాధనలు చేశాను లేదా, పక్కవాడు చేస్తున్నాడా లేదా అనేటటువంటి భావ పరంపర మనం ఆపేసుకుని సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ, అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. నువ్వేమీ గాభరా పడకు, నువ్వు ఏ విధమైనటువంటి పాపకర్మ చేయలేవు. ఇంపాసిబుల్, అసలు వాడి ద్వారా పాపం జరగదు. ఒకవేళ జరిగినట్టు అనిపించినా అది పుణ్యమే అవుతుంది. ద్వాదశి పారాయణ చెయ్యాలని, ఓ అద్భుతమైనటువంటి విష్ణుభక్తుడు అంబరీషుడు రెడీగా ఉన్నాడు. వచ్చాడు మహానుభావుడు, చాలా గొప్పగా చెప్పుకున్నాడు ఆ వ్యక్తి. నాకు ఒక బిరుదు ఉందని చెప్పుకుంటారే, నేను ఇదేంటి పద్మశ్రీ అవార్డు పొందాం, ఆ అవార్డు పొందామని. ఆ వచ్చిన ఆయన చెప్పుకున్నాడు, ఆయన అవార్డు క్రోధ భట్టారుకో నామోయం, నేను ఎంపరర్ ఆఫ్ యాంగ్రీ పీపుల్, దూర్వాసుడు. చాలా గొప్పగా రాసుకుంటాడు తన గురించి తాను, క్రోధ భట్టారుకుండని. వచ్చాడు, వచ్చి నువ్వు రెడీ అవ్వ, ద్వాదశ పారాయణ ఘడియలు ఏకాదశి అయిపోయింది, నేను వస్తాను నా శిష్యులతో పాటు, భోజనం చేద్దాం. అయితే ఏమంటారా వ్రత సమాప్తిని, అర్థమైంది కదా, ద్వాదశ పారాయణ ఘడియలు చేద్దాం అన్నారు. ఈయన చెప్పిన టైంకి రాడుగా ఋషి, దూర్వాసుడు చెప్పిన టైంకి రాడు. ఈయన కంగారు అంబరీషుడికి, గడియలు దాటిపోతున్నాయి, గడియలు దాటిపోతే పుణ్యం రాదు. మీరు ఆ కథలో ఎంత రహస్యం జొప్పించి చెప్పారో ఆ కథల్ని. ద్వాదశ పారాయణ ఆ ఘడియ దాటిందనుకో, ఆ టైం లోపల వీడు తినకపోతే పాపం. మరి ఏం చేయాలి? వీడు కొంచెం నీళ్లు తీసుకుని తాగేసి వెయిట్ చేశాడు. వాడు తాగటం అయిపోగానే వచ్చాడు, అంతవరకు రాలే. ఏం చేసావు? తాగేశాను, శపిస్తాడు. ఇక్కడ దూర్వాసుడు యొక్క ఋషిత్వం ఎలా ఉంది అని అర్థం చేసుకోగలిగితే మీరు మహర్షి స్థాయికి వెళ్ళిపోతారు. చాలామందికి ఏమనిపిస్తుంది అంటే దూర్వాసుడు మహాకోపి, ముక్కోపి. మనకి భయమే కదా, టెర్రర్. దూర్వాసుడు జోలికి వెళ్ళవు. సాధ్యమైనంత వరకు దూర్వాసుడిని సైడ్ ట్రాక్ చేసేస్తావు. తప్పదు అంటే సాష్టాంగ దండ ప్రణామాలు చేసుకుంటూ ఆయన వైపు చూడకుండా ఊపిరి బిగబెట్టుకుని దాటేస్తాం ఆయన్ని. అంబరీషుడు అదే చేద్దాం అనుకున్నాడు, కుదరలే. ఏంటక్కడ తప్పు చేశాడు అంబరీషుడు? ఋషి నేను వచ్చేంత వరకు ఆగు అన్నాడు. అది చెప్పింది ఋష, ప్రకృతి. ప్రకృతి అనుకోలేవాడు, ఋషి అనుకున్నాడు. ఋషులతో మనం ఎప్పుడూ గందరగోళం పడేది అక్కడ. ప్రకృతి చెప్పినప్పుడు నువ్వు నోరు మూసి వినాలి. ఆ భావ పరంపర మీరు బాగా పటిష్టం అయిపోతే మహర్షులు అయిపోతారు. ఆ అవగాహన అంతే. అక్కడ మీరు సాధనలు ఏం చేయకలే, ఏమీ సాధనలు చేయకలే. ఇక్కడ సాధన ఏం చేశారు మీరు? ప్రకృతి చెప్పినప్పుడు నువ్వు వినాలి కదా. ఇంచేత నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. ప్రకృతి యొక్క అనంత శక్తిధారలు ఎటు కొట్టిస్తే అటు వెళ్తావు నువ్వు. నువ్వు దాన్ని ఖచ్చితంగా అధిగమించలేవు. అక్కడ కోపం వచ్చింది దూర్వాసుడికి. నీకు ఆ మాత్రం తెలియనివాడు, నువ్వేం విష్ణు భక్తుడివి? చేసి ఉండకపోతే ఏమై ఉండేదో తెలుసా? ఆ తిథి మారేది కాదు, గ్యారంటీగా మారేది కాదు. సుమతి, సూర్యుడు ఉదయించకూడదు అంది. కథలనుకోకండి, ఇవంతా కాకండి బుల్ స్టోరీస్. ఆ బలం గురించి కదా మనం చెప్పుకుంటున్న. ఆ శక్తి ఉండేది, ఆ శక్తి అంత వాళ్ళకి. ఆర్కమిడీస్ లాంటి మామూలు వ్యక్తి, మామూలు సైంటిస్ట్, గివ్ మీ ఏ ప్లేస్ టు స్టాండ్, నుంచోటానికి నాకు జాగా అయ్యాయా, నేను భూమిని ఎత్తేస్తానన్నాడు. ఆర్కమిడీస్ లివర్ ప్రిన్సిపల్స్లో చెప్తాం అతను ఆ మాట అన్నాడు. అతను అలాంటి రో మహర్షి ఎత్తలేడా కావాలనుకుంటే ప్రకృతిని, బలవంతుడది మహర్షికి. అక్కడ దూర్వాసుడికి కోపం వచ్చి శపిస్తాడు. శపించింది ఎవరిని? అంబరీషుడిని. అంబరీషుడు ఎవడు? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ, అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ అనే మూడు కలిగినటువంటి వ్యక్తి.